348 349 శ్లోకాలు.
గురు గీతామిమాం దేవీ,
గురు గీతామిమాం దేవీ,
భవ దుఃఖ వినాశిని,
భవ దుఃఖ వినాశిని,
గురు దీక్షా విహీనస్య,
గురు దీక్షా విహీనస్య, పురతో న పఠేత్ క్వచిత్. రహస్యమత్యంత రహస్యమేతత్. నా పాపి నా లభ్యమిదం మహేశ్వరి. అనేక జన్మార్జిత పుణ్య పాకాత్. గురోస్తు తత్వం లభతే మనుష్యః.
ఈ గురుగీతా గ్రంథం ఎటువంటిది, ఏం ప్రయోజనం కలిగిస్తుంది? భవదుఃఖ నాశిని, భవదుఃఖాన్ని పోగొడుతుంది. భవదుఃఖం అని అంటే సంసార జనన మరణ చక్రంలో పడి కొట్టుకుపోయే దుఃఖం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, అనేకమైన దుఃఖాలు అనుభవించడం అనేటువంటిది లేకుండా చేసేది. అందుకని భవదుఖాన్ని, భవ రోగాన్ని నాశనం చేసేటువంటిది. దీన్ని ఎవరికి చెప్పకూడదు అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా 2-3 సార్లు భగవానుడు చెబుతున్నాడు. గురుదీక్ష తీసుకోనటువంటి వానికి దీన్ని ఎప్పటికీ చెప్పకూడదు. గురుదీక్ష తీసుకున్నటువంటి వారే, గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకున్నటువంటి వారికే దీన్ని చెప్పాలి. అంతేకాకుండా ఇది అత్యంత రహస్యమైనటువంటిది, రహస్యాలన్నింటిలోకి రహస్యమైనటువంటిది. మరి దీన్ని ఎవరు తెలుసుకోలేరు, ఎవరికి ఈ గురుగీతా గ్రంథం అందదు, ఎవరికి అందుతుంది అంటే పాపాత్ములైనటువంటి వారికి ఇది దొరకదు. ఈ గురుగీతా గ్రంథం ఒకటి ఉన్నదని కూడా పాపాత్ములైనటువంటి వాళ్ళకి తెలియదు. పూర్వజన్మలో సుకృతాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది లభిస్తుంది. కనుక గురువు యొక్క యథార్థ తత్వాన్ని తెలియజెప్పే గురుగీతా గ్రంథం కేవలం పూర్వజన్మల్లో అనేక జన్మల్లో పుణ్యాలు సంపాదించుకున్నటువంటి వారికి మాత్రమే దక్కుతుంది, తెలుసుకోగలుగుతారు. అంటే దీన్ని ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే తెలుసుకోగలిగారో అటువంటి వారందరూ కూడా అనేక జన్మల్లో సుకృతాలు చేసుకున్నటువంటి వారు, అనేక జన్మల్లో పుణ్యాలు చేసుకున్నటువంటి వారు. అయితే మనకు సందేహం, పుణ్యాలు చేసుకుంటే నాకు కష్టాలు కూడా ఉన్నాయి కదండి అంటే, పుణ్యాలకు కాదు కష్టాలు, పాపాలకు కష్టాలు. ఎందుకంటే మనం పుణ్యాలు పాపాలు రెండు చేసుకుంటాం, రెండు మన సంచిత కర్మల మూటలో ఉన్నాయి. అందులో నుంచి ఏవి పక్వానికి వస్తాయో దాన్ని అనుభవించాల. కేవలం పుణ్యం పక్వానికి వస్తే, పుణ్య ఫలం మాత్రమే పక్వానికి వస్తే స్వర్గభోగాలు అనుభవించాల. కేవలం పాప ఫలితాలే కనుక పక్వానికి వస్తే నరకయాత్రలు అనుభవించాలి. పుణ్యము పాపము రెండూ పక్వానికి వచ్చి వాసనలు కూడా పక్వానికి వస్తే ఈ లోకంలో జన్మించాలా, అటు మనిషిగానో జంతువుగానో పక్షిగానో పాముగానో తేలుగానో కుక్కగానో పందిగానో ఎలాగనో జన్మించాలి. ఎప్పుడు సుఖ దుఃఖాలు రెండు అనుభవించవలసి వచ్చినప్పుడు. కొంతమందికి ఎక్కువ సుఖం, కొంతమందికి తక్కువ సుఖం, కొంతమందికి ఎక్కువ దుఃఖం, కొంతమందికి తక్కువ దుఃఖం. ఎందుకంటే వారి వారి ప్రారంభంలో ఉన్నటువంటి ఫలితాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ గ్రంథాన్ని విన్నటువంటి అందరము కూడా పూర్వ జన్మలో పుణ్యాలు చేసుకున్నటువంటి వారమే. అనేక జన్మల్లో అనేక జన్మార్జిత సంచిత పాప పుణ్యకర్మ, అనేక జన్మల్లో సంపాదించుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల, అంటే గురువు కోసం తప్పించారు, గురువు కావాలనుకున్నారు, గురువు కోసం ప్రయత్నం కూడా చేశారు, కానీ దొరకల, జీవితం అయిపోయింది. అందుకని ఆ పుణ్యం అంతా ఇప్పుడు పక్వానికి వచ్చి ఒక గురువు లభించటం, ఈ గురుగీత గ్రంథాన్ని వినటం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇంతవరకు పరమేశ్వరుడు పూర్తిగా చెప్పటం జరిగింది. ఎందుకంటే గురుగీత గ్రంథం యొక్క ప్రయోజనం, దాన్ని ఎవరు అందుకోగలుగుతారు, ఎవరు అందుకోలేరు. పాపాత్ములు అందుకోలేరు, పుణ్యాత్ములు అందుకోగలుగుతారు. అందుకునే వాళ్ళంతా పుణ్యాత్ములు, అందుకొని వాళ్ళంతా పాపం. వాళ్ళు ఇక్కడ మంచి పనులు చేయొచ్చు, కానీ పాపాత్ముల కిందనే లెక్క. ఇప్పుడు ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు తన యొక్క స్థితిని తలుచుకుని పరవశం చెందుతున్నాడు. ఇంతటి ఆనందానికి కారణమైనటువంటి వాడు తన గురుదేవుడు. అందుకని అటువంటి గురుదేవుని ఇక్కడ స్తుతిస్తున్నారు. నిజంగా ఈ శ్లోకంలో, ఒకే ఒక్క శ్లోకంలో ఈ ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడి యొక్క గురుస్తుతి ఉంది. వివేక చూడామణిలో ఒక అధ్యాయమే ఉంది, భవిష్యత్తులో మనం చెప్పుకోబోతుంది. ఒక అధ్యాయం అధ్యాయం అంతా కూడా తన గురువు పట్ల ఆ శిష్యుడికి ఉన్నటువంటి భావన. ఇది ఎలాంటిది? భావన కాదు, మాటలు కాదు, ఇది పరవశం, ఒళ్ళు తెలియనటువంటి పరవశం. అటువంటి పరవశంలో ఉంటాడు ఆత్మానుభూతి పొందినటువంటి శిష్యుడు. దానికి కారణం తన గురువు. కాబట్టి ఆ గురువు పట్ల విపరీతమైన కృతజ్ఞతాభావంతో పరవశం చెందుతూ ఆ గురువుని స్తుతిస్తున్నాడు. మరి ఏమని స్తుతిస్తున్నాడు, ఎలా స్తుతిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం
350
మయ్యేవ సర్వం పరికల్పితం చ
ఇత్తం విజానామి సదా ఆత్మరూపం
ఇత్తం విజానామి సదా ఆత్మరూపం
తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం
తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం
యస్య ప్రసాదాదహమి
యస్య ప్రసాదాదహమేవ సర్వం
మయ్యేవ సర్వం పరికల్పితం చ
మయ్యేవ సర్వం పరికల్పితం చ
ఇతం విజానామి సదాత్మరూపం
ఇతం విజానామి సదాత్మరూపం
తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం
తస్యాంగి పద్మం ప్రణతోస్మి నిత్యం
యస్య ప్రసాదాత్. ఏ గురుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సర్వం అహమేవ, ఈ సమస్తము కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి నేనే, నేనుగానే ఉన్నాను. ఈ సర్వము కూడా పరమాత్మ అయినటువంటి నేనుగా ఉన్నాను. ఏ గురుదేవుని మహిమ వల్ల మయ్యేవ, ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి నాయందే సర్వం పరికల్పితం, అంత కల్పించబడింది, ఇదంతా పరమాత్మ అయినటువంటి నాలో ఉంది, నిజంగా ఉండటం కాదు కల్పించబడింది. మయ్యేవ పరికల్పితం, నాలోనే కల్పించబడింది. ఇత్తం సదాత్మరూపం విజానామి, ఈ ప్రకారంగా అభేద రూపంగా సత్తైనటువంటి ఆత్మరూపంగా పరబ్రహ్మంగా పరమాత్మగా నేను తెలియబడుతున్నాను. తస్య అంగ్రిపద్మం, అటువంటి గురుదేవుని యొక్క ఆధారవిందానికి పాదపద్మాలకి నిత్యం ప్రణత అస్మి, నిత్యము నమస్కరించేవాడిని అవుతున్నాను అంటున్నాను. ఏ గురుదేవుని యొక్క అనుగ్రహం వల్ల ఇదంతా నేనే, ఇదంతా పరమాత్మనైనటువంటి నేనుగా ఉన్నాను, సర్వము నాలోనే కల్పించబడినో, ఆ గురుదేవుని అనుగ్రహం చేత నేను ఇదంతా పొందాను గనక, ఈ శాశ్వతమైన ఆనందాన్ని పొందాను గనక, ఆయనకి నిత్యము నేను ఆయన పాదాల విందాలకి నిత్యము నమస్కరించేవాడిని అవుతున్నాను అంటున్నాడు. శిష్యుడు గురుదేవుని వల్ల సర్వ కర్మ బంధ విముక్తిని చెందాడు, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు శిష్యుడు కాదు అతడు, పరమాత్మ. దానికి గురువుకి రుణపడి ఉన్నాడు. ఎంత రుణపడి ఉన్నాడో ఆ ఆత్మానుభూతి పొందినటువంటి వాడికే తెలుస్తుంది. ఆత్మానుభూతి పొందకుండా ఆత్మానుభూతికి ప్రయత్నించేవాడికి అంత పూర్తిగా తెలియదు. గురువు యొక్క ఆధిక్యత ఏ శిష్యుడికి పూర్తిగా తెలియదు. నాకు పూర్తిగా తెలుసు అనుకునేవాడికి కూడా కొంతవరకే, ఒక సగం లేదా ఓ ముప్పాతి కొంత మాత్రమే తెలుసు. ఆత్మానుభూతి పొందినటువంటి వాడికే తెలుస్తుంది. ఎందుకంటే అది అఖండ ఆనందం, అనంతమైన ఆనందం, ఆనంద స్వరూపం. ఇది తాను భక్తుడిగా ఉన్నప్పుడు కానీ, కర్మయోగ్యంగా ఉన్నప్పుడు కానీ, జ్ఞానిగా ఉన్నప్పుడు కానీ సంపూర్ణంగా పొందల. ఆనందమే అనిపించింది కానీ అది నిజమైనటువంటి పరిపూర్ణ ఆనందం కాదు. కానీ ఇప్పుడు అటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ బ్రహ్మానందాన్ని వర్ణించడానికి వీల్లేక ఒక మానవుడు ఏ దుఃఖాలు కష్టాలు లేకుండా జీవితం అంతా సంపూర్ణ ఆనందంగా ఉంటాడో అంటే అలాంటి వాడు ఎవడు ఉండడు. కానీ అలాంటి వాడు కనుక ఉంటే అతడి ఆనందం ఎంత ఉంటుందో దానికంటే 100 రెట్లు దేవానందం, దానికంటే 100 రెట్లు ఇంద్రానందం, దానికంటే 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికంటే 100 రెట్లు గంధర్వానందం, దానికంటే 100 రెట్లు అని ఇట్లా 100 రెట్లు చెప్పుకుంటా చిట్టు చివరికి బ్రహ్మానందం, దీనికన్నా అనంతమైన రెట్లు బ్రహ్మానందం అన్నాడు. అక్కడ మళ్ళీ 100, 1000, 1,000, 10,000 చెప్పాల, అనంతం, ఇన్ఫినిట్. కనుక ఆ బ్రహ్మానందాన్ని వర్ణించడం ఎవరి తరం అవుద్ది, అది చెప్పడం ఎవరికి కుదరదు. అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది, అంతే తప్ప దాన్ని వర్ణించడానికి వీల్లేదు. ఇక్కడ కూడా కొన్ని కొన్ని మనం వర్ణించలేము. కడుపులో నొప్పి అనుకోండి, బాగా నొప్పి అంటాం. ఎంత అని అడుగుతారు, చాలా నొప్పి. చాలా అంటే ఎంత? చాలా. చాలా అంటే చెప్పలేరు. సరే, ఏదైనా ఒక మాస్టర్ బెత్తం తీసుకొని కొట్టాడు పిల్లవాడిని, హోంవర్క్ చేయలేదు, ఏడుస్తున్నాడు. ఎందుకు రా ఏడుస్తున్నావు, మీరు కొట్టారు కదా, కొడితే నొప్పిగా ఉంటుంది కదా, నొప్పే, ఎంత నొప్పి, చాలా నొప్పి, చాలా అంటే చాలా, చాలా అంటే భరించలేనంత, అంటే ఎంత, ఆ బెత్తం నాకేంటి నేను చెబుతాను అంటే అనుభవంతో తెలియాల్సిందే కానీ వర్ణించడానికి వీళ్ళు, అలాగనే బ్రహ్మానందాన్ని వర్ణించడానికి వీళ్ళు. సత్యలోకంలో ఆనందం వర్ణించవచ్చు, వైకుంఠంలో ఆనందాన్ని వర్ణించవచ్చు, కైలాసంలో ఆనందాన్ని వర్ణించవచ్చు, బ్రహ్మలోకంలో ఆనందాన్ని వర్ణించవచ్చు, నరకంలో దుఃఖాన్ని వర్ణించవచ్చు, ఇవన్నీ వర్ణించవచ్చు, కానీ ఒక్క ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని వర్ణించటం ఎవరికి కూడా సాధ్యం కాదు. అంత సాధ్యంగా అన్నటువంటి గొప్ప బ్రహ్మానందాన్ని పొందుతుంటే, ఎందుకనంటే నిజంగా దుఃఖం అనేది ఉంటేనే ఆనందం తెలుస్తుంది, దుఃఖం లేకపోతే ఆనందం తెలియదు. ఇప్పుడు బాగా దుఃఖపడ్డాం అనుకోండి, ఆ దుఃఖం కాస్త తొలగిపోయింది, అమ్మయ్యా ఎంత హాయిగా ఉంటుందో, నిజంగా అక్కడ ఆనందం లేదు, దుఃఖం తొలగిపోవటమే. కానీ బ్రహ్మానందం దుఃఖం అంటే ఎట్లుంటుందో తెలియని ఆనందం, దుఃఖం అంటే తెలియకపోతే ఆ ఆనందం కూడా తెలియకుండా ఉండాలి కదా, కాదు అది తెలుస్తుంది. అనుభవైక వైద్యం, అనుభవించిన వాడికి మాత్రమే తెలిసేటువంటిది ఆ బ్రహ్మానందం. అటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు శిష్యుడు. ఆ ఆనందాన్ని పొందుతుంటే అతడికి అన్ని గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఎలాగా అజ్ఞానంలో ఉన్నప్పుడు తాను జన్మలెత్తాడు, ఏ జన్మల్లో ఏం చేశాడు, ఏ జన్మల్లో ఈ కృషి భగవంతుడి కోసం, మోక్షం కోసం కృషి చేశాడు, ఈ అందరు గురువుల యొక్క కాళ్ళు పట్టుకున్నాడు, అన్నీ ఒక్కసారి రీల్ తిరుగుతూ ఉంది. అప్పుడు అనుకుంటున్నాడు, ఆహా నా గురువుకి ఈ స్థితిలో నన్ను కూర్చోబెట్టి
ఎందుకని అంతటి ఆనందం శిష్యుడికి. అంటే తాను పొందినటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం, దుఃఖం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి ఆనందం. మరి తాను ఇంతవరకు ఇచ్చింది, ఎంత ధనాన్ని ఇచ్చినా, ఎన్ని వస్తువులను ఇచ్చినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎన్ని నమస్కారాలు చేసినా, అవన్నీ కూడా తాత్కాలికమైనవి, అవి గురువుతో పాటుగా వచ్చేవి కాదు. కేవలం తాను మాత్రమే శాశ్వత ఆనందాన్ని పొందాడు, గురువుకి తాను అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటి, భౌతికమైనటువంటి వస్తువులను ఇచ్చాడు. అందుకే ఇప్పుడు కృతజ్ఞతా భావంతో అతడి మనసంతా నిండిపోయింది. అయ్యో నేను గురువుకి ఎలా రుణం తీర్చుకోవాలి, అందుకని కృతజ్ఞతా భావంతో ఇప్పుడు తనకి చేసినటువంటి మేలుని తలుచుకుంటూ శిష్యుడు కన్నుల్లో నీరు నిండినప్పుడు గొంతు గద్గదికమై నోరు పెగలక, అయినా సరే తన యొక్క ప్రస్తుత స్థితికి, తన యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణిస్తూ పరవశం చెందుతూ ఉన్నాడు. గురుదేవుని యొక్క దయామృతం ఏమిటో, ఆ దయా స్వభావం ఏమిటో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, గురుదేవుని యొక్క కృపా విశేషం చేత ఈ సమస్తమైనటువంటి జగత్తు సర్వవ్యాపక చైతన్య స్వరూపమైనటువంటి నేనే అని గ్రహించాను, పరమాత్మనైనటువంటి తానే అని నేను దర్శిస్తున్నాను, అంతా నేనుగానే ఉన్నా, నాకంటే అన్యముగా రెండవదేమీ లేదు, ఈ జగత్తంతా కూడా నేనేనని ఇప్పుడు భావిస్తూ ఉన్నాను, నిజంగా ఉన్నది తానే, అయినప్పటికీ కూడా జగత్ అనేది ఒకటి ఉంది అని, అది ఎంతవరకు కల్పించబడిందని, కేవలం నాలో కల్పించబడిందని గ్రహించినటువంటి వాడు శిష్యుడు. ఇప్పుడు నేనే పరమాత్మ, నాకంటే అన్యముగా రెండవది ఏది లేదు, ఈ జగత్తంతా కూడా నాలోనే కల్పించబడింది, ఈ జగత్తంతా నిజం కాదు, ఈ జగత్తు కూడా నిజంగా నేనే, కానీ ఇంతకాలం అజ్ఞానంలో ఉన్నంతకాలం ఈ జగత్తు నాకంటే వేరుగా దీన్ని చూడటం జరిగింది. ఒక స్వప్నంలాగా కలలో ఏ ప్రకారంగా అయితే ఏదేదో ఏదేదో చూస్తామో ఏదో చేస్తాం ఏదో సుఖం అనిపిస్తాం దుఃఖం అనిపిస్తాం మేలుకున్న తర్వాత అంతా ఒట్టిదే. ఎట్లా మేలుకున్న తర్వాత స్వప్నం అంతా అబద్ధమవుతుందో అదే ప్రకారంగా ఇంతకాలంగానూ కోటాని కోట్ల జన్మలెత్తి అనేకమైనటువంటి కర్మలు చేసి అనేకమైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవించి ఇదిగో ఇప్పుడు నేను వాటన్నిటికీ అతీతంగా నిలిచేటువంటి పరబ్రహ్మ స్వరూపంగా నేను ఇప్పుడున్నాను. ఇంతకాలం నేను అజ్ఞానంలో జీవుణ్ణి అనుకున్నాను, నాకన్నా పరమాత్మ వేరు అనుకున్నాను, నాకన్నా వేరుగా ఒక జగత్తుని భావించాను, కానీ ఇప్పుడంతా ఒక్కటే. భగవంతుడు, జగత్తు, జీవుడు, దేహాదులు, వస్తువులు అన్నీ ఒక్కటే అయినాయి. నేనే అది, నేనే ఇది. నిజంగా కైవల్యోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రార్థం. ఏమన్నాడు? మయ్యేవ సర్వం పరికల్పితం అన్నాడు ఇక్కడ శిష్యుడు. ఇది కైవల్యోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. మయ్యేవ సకలం జాతం, నా నుండే అంతా పుడుతున్నది. మయి సర్వం ప్రతిష్ఠితం, నాలోనే అంతా నిలిచి ఉన్నది. మయి సర్వం లయం యాతి, నాలోనే మొత్తం కూడా లయమైపోతున్నది. అదిగో ఆ బ్రహ్మము, ఆ అద్వయమైనటువంటి బ్రహ్మము నేనే అని కైవల్యోపనిషత్తులో చెప్తున్నాం. నిజంగా ఈ సమస్తమైనటువంటి సృష్టి పుడుతున్నది మనలోనే ఉంటున్నది, మనలోనే నశిస్తుంది, మనలోనే. మనలో అంటే ఆత్మలోనే. దీనికి ఉదాహరణే స్వప్నం. మేలుకున్నటువంటి వాడి మనస్సు నిద్రపోయినప్పుడు ఆ మనస్సులోనే స్వప్న ప్రపంచం పుడుతున్నది, ఆ మనసులోనే స్వప్న ప్రపంచం ఉంటున్నది, ఆ మనసులోనే స్వప్న ప్రపంచం లయమైపోతున్నది. తాను తానుగా ఉన్నాడు అప్పుడు ఆయన మనస్సు. కానీ ఇప్పుడు సర్వము జగత్తంతా కూడా ఒక్కటిగా అయిపోయినప్పుడు అది నేను, ఆ పరమాత్మ నేను. సర్వము పరమాత్మనైనటువంటి నాలోనే కల్పించబడింది. జగత్తంతా యథార్థంగా నేనే. జగత్తు నిజంగా నేనే, అది నాలో కల్పించబడింది అంతే, నిజంగా నాలో లేదు. జగత్ అనేది ఒక కల్పన. అంటే జగత్ అనేది కేవలం కల్పించబడింది. ఒక లాటరీ వాడు ఒక ఇంద్రజిత్ మెజీషియన్ లేని వస్తువుని కల్పిస్తాడు, లేని వస్తువుని కల్పిస్తాడు, ఉన్న వస్తువుని మాయం చేస్తాడు. అదంతా ఎలా జరుగుతుంది? అది హస్తలాఘవం. అలాగనే పరమాత్మ తనలోనే లేని దాన్ని సృష్టిస్తున్నాడు, ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ పరమాత్మ నేనయ్యాను కనుక నాలోనే ఈ సమస్తము కల్పించబడింది అని నేను అర్థం చేసుకున్నాను. ఈ విధంగా ఒక్కటే అయినటువంటి ఆత్మగా సద్రూప చిద్రూప ఆనందరూప చైతన్యంగా నేనే ఉన్నాను, నాకన్నా అన్యముగా మరి ఏది కూడా లేదు. నిజంగా ఇప్పుడు నేను చెయ్యాల్సిందేమిటి? ఏం చేయాలి నేను? నాకేం కావాలా? నేను సంపూర్ణమైన ఆనందంలో ఉన్నా. నేను ఇంకా తెచ్చుకోవాల్సిన వస్తువేంటి? కోరుకోవాల్సిన వస్తువులేంటి? ఏ భోగాలు నేను కోరుకోవాలా? ఏ స్వర్గాలకు నేను పోవాలా? నాకెందుకు ఇవన్నీ? నేను ఆనంద స్వరూపాన్ని. ఆ స్వర్గాలు కానీ వస్తువులు కానీ ఏవి లేవు. ఆ లేని వాటిని నేను కోరుకోవాలనా? నేను అకర్తని, అభోక్తని. నేనేం కోరుకోవాల్సిన పనిలే, నేనేం అనుభవించాల్సిన పనిలే. కోరుకోవటానికి అనుభవించడానికి ఏమి లేవు, నాకంటే వేరుగా ఏమి లేవు. ఇదిగో ఇది నా పరిస్థితి, నేను కేవలంగా ఉన్నాను. కైవల్యం, కేవలంగా అంటే కైవల్యం, అలా ఉండిపోయాను. ఇది నా అపురూపమైన అద్భుతమైన ఆనందం. ఇలా ఆనందరూపమైనటువంటి పరబ్రహ్మంగా ఉండిపోవటానికి కారణం ఎవరు? ఎన్నో జన్మల్లో ఎంతమందో గురువులను ఆశ్రయించి ఎన్నో విషయాలు నేర్చుకొని చిట్టు చివరికి ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ జన్మల్లో చేసినటువంటి పుణ్య కారణంగా, ఆ జన్మల్లో గురువుపాసన తప్పించిన కారణంగా నాకు ఇంతకు ముందు జన్మలో ఒక సద్గురువు లభించి ఆ గురువు ద్వారా నేను శాస్త్రాన్ని తెలుసుకొని మోక్ష మార్గాన్ని తెలుసుకొని అన్వేషిస్తూ ప్రయాణించి నేను మోక్షాన్ని అందుకున్నా. కాబట్టి దీనికి కారణం మా గురువే. ఎలాంటి వాడు ఆ గురువు? దయామయుడు, అమృతమయుడు, నిష్కళంకుడు, పరిపూర్ణమైనటువంటి ఆనందమయుడు, పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి గురుదేవుని యొక్క పాదారవిందాలకి నేను నిత్యము నమస్కరించేటువంటి వాడిని కావాలి. నిత్యము ఆ పాదాలను నేను స్మరించాలి, నిత్యము ధ్యానించాలి. గురు పాదారవిందమే అనన్య శరణ్యం. ఇక నాకు రెండోది ఏమీ లేదు, నాకు ఇంకేం కావాలి? కానీ నాకు ఈ స్థితి కల్పించినటువంటి గురుదేవుని యొక్క పాదాలే నాకు దిక్కు, నాకు శరణ్యం. ఆ గురుపాదాలనే నేను ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి క్షణము కూడా స్మరిస్తూ ఉంటాను, ధ్యానిస్తూ ఉంటాను. గురుతత్వమే బ్రహ్మానందదాయకం, గురు పదమే ఆనందదాయకం. అదే అద్వయం, అదే కైవల్యం, అదే మోక్షం. గురువు కన్నా ఇంకా ఏమీ నాకు అక్కర్లేదు, నా గురువే సర్వస్వం అని. ఈ ప్రకారంగా గురువు పట్ల మాటలు దొర్లక అలా గొంతు గాద్గద్యమై ఆ గురువు పట్ల ఉన్నటువంటి ఆ కృతజ్ఞతా భావంతో ఇలా పరవశించి మాట్లాడుతూ ఉన్నాడు శిష్యుడు. ఇంతవరకు చెప్పి ఇప్పుడు పరమేశ్వరుడు చిట్ట చివరి శ్లోకం అంటే 351 శ్లోకాల్లో 351 శ్లోకం ఈ గురుగీత గ్రంథాన్ని గురించి సూక్ష్మంగా తెలియజేయాలనుకున్నాడు. ఈ గురుగీత గ్రంథ సారాన్ని చెప్పాలనుకున్నాడు. నిజంగా చెప్పటం అట్లా సాధ్యమవుద్దా? ఎవరికి సాధ్యం కాదు. 350 శ్లోకాల్లో చెప్పిన విషయాన్ని ఒక్క శ్లోకంలో చెప్పటం సాధ్యం కాదు. కానీ ఒక్క శ్లోకాన్ని చెబితే అవన్నీ గుర్తుకు రావాలి. ఎవరైతే శ్రద్ధగా విన్నారో వారందరికీ అది గుర్తు రావాలి. అలా గుర్తొచ్చేటట్టుగా ఆ చిట్ట చివరి శ్లోకాన్ని చెప్పబోతున్నాడు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం. మరి రేపు చెప్పుకున్న తర్వాత రేపటితోటి మనకి గురుగీత ముగింపు అవుతుంది. గురుగీత గ్రంథాన్ని సంపూర్ణంగా మొత్తం 351 శ్లోకాలతో, 3 అధ్యాయాలతో కూడినటువంటి గ్రంథాన్ని మన అదృష్టవశాత్తు మనం పూర్తి చేయటం జరిగింది. దీని ద్వారా అందరూ కూడా ప్రయోజనాన్ని పొందారు. ఎంతో కొంత, కొంతమంది బాగా పొందారు, కొంతమంది ఇంకా ముందు కూడా పొందబోతారు. మరి మనం చేయవలసింది ఏమిటి అని అంటే, ఎల్లుండి ఒకరోజు ఖాళీ ఉంది అంటే ఆ తర్వాత రోజు ఉగాది, రేపు సోమవారం 351 శ్లోకం చెప్పుకుంటాం. మంగళవారం నాడు ఇంతకాలం నుంచి గురుగీత గ్రంథాన్ని విన్నటువంటి మీరందరూ కూడా మీకు బాగా ఇష్టమైనటువంటి శ్లోకం మీద కానీ, కొన్ని శ్లోకాల మీద కానీ, లేదా జనరల్గా మీరు చెప్పదలుచుకున్న విషయం కానీ, మీరు పొందినటువంటి ఆనందం కానీ, లేదా మీరు పొందిన ప్రయోజనం కానీ, లేదా మీరు దాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఆచరించినటువంటిది కానీ, ఎందుకంటే గురుగీతా గ్రంథంలో తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి మనం ఏమి ఆచరణ చేశాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకుంటూ మీకు అందరికీ అవకాశం ఇస్తాం మాట్లాడండి. ఒక్కొక్కళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 3 నిమిషాలు దాటకుండా 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు మాట్లాడండి. మీరు మీ అభిప్రాయాలన్నీ కూడా దీని మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ఇది అంత ప్రాధాన్యమైంది. అటు భగవద్గీత, ఇటు గురుగీత, 2 గీతలే. మన గీతల్ని మార్చేయి, మన రాతల్ని మార్చేయి. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మీరు కొంత జాగ్రత్తగా పరిశీలన చేసుకోవటానికి, మీరు చెప్పాల్సినటువంటి మాటల్ని ముందుగానే మీరు ఒక రకంగా తయారు చేసుకోవటానికి మీకు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా టైం ఉంది. అందుకనే ముందుగా చెప్తున్నాను, ఆ రోజుకి మీరు చెప్పదలుచుకున్న విషయాల్ని స్పష్టంగా చెప్పండి, సూటిగా చెప్పండి. చెప్పిందే చెప్పి కాకుండా, ఇతరుల్ని విసిగించకుండా సూటిగా 4 మాటలు మాట్లాడినా సూటిగా మాట్లాడి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఎలాంటి ఈ గురుగీత గ్రంథాన్ని వింటూ ఎలాంటి ఆనందాన్ని పొందారు అనేటువంటిది అందరికీ తెలియాలి. దానికోసమని చెప్పి దాని మీద మాత్రం ఆ రోజు మాట్లాడండి.